ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయములో ఏదో ఒక దానిని పోగొట్టుకుంటారు అని నేను అనుకుంటాను. అది ఒక పుస్తకము కావచ్చు, అది మీ ఇంటి తాళపు చెవి కావచ్చు. మీ విషయం నాకు తెలియదు, గాని నేను మాత్రం అలాంటిది ఏదైనా పోగొట్టుకుంటే మొట్టమొదటిగా నేను చేసిన పనులన్నిటినీ ఒక్కొక్కటిగా జ్ఞాపకము చేసుకుంటాను. కనీసం నా మనస్సులోనైనా నేను పోగొట్టుకున్న దానిని ఎక్కడ పెట్టానో జ్ఞాపకము చేసుకునుటకు ఒక్కొక్క విషయమును జ్ఞాపకము చేసుకుంటాను. తరువాత ఒకసారి నేను చేసిన పనులన్నీ జ్ఞాపకము చేసుకున్న తరువాత నేను చేసిన తప్పిదమును సరిచేస్తాను. తాళపు చెవిని బల్లమీద అది ఉండవలసిన స్థలములో పెడతాను, మరియు పుస్తకమును అలమరలో పెడతాను. నేను చేసిన దానిని జ్ఞాపకము చేసుకుని దానిని సరిచేయుట నేను పోగొట్టుకున్న దానిని కనుగొనుటకు నాకు తెలిసిన ఉత్తమమైన మార్గమై ఉన్నది. ఇప్పుడు ఈ పాఠమునకు పరదేశును పోగొట్టుకొనుట మరియు పొందుకొనుట అని పేరు పెట్టాము. మరియు మన దృష్టిని ఆదికాండము 2:4 నుండి 3:24 ఉన్న ఏదేను తోటలో ఆదాము హవ్వలు చేసిన పాపము యొక్క వృత్తాంతము మీద కేంద్రీకరించుదాము. ఏదేను తోటలో ఆదాము హవ్వలు తీసుకున్న అడుగులను కనుగొని వాటిని సరిచేయునట్లు ఇజ్రాయేలును ప్రోత్సహించుటకు మోషే ఆదాము హవ్వలు పరదేశును పోగొట్టుకొనుటను గూర్చి వ్రాశాడని మనము చూడబోచున్నాము. ఈ వృత్తాంతము నుండి నేర్చుకునుట ద్వారా మాత్రమే ఇజ్రాయేలు పరదేశును తిరిగి పొందుకొనుటకు నిరీక్షించినట్లు ఇజ్రాయేలుకు మోషే ఇచ్చిన ప్రోత్సాహము నేటి వరకు దేవుడు మనకు ఇచ్చుచున్న సందేశము కూడా అయ్యున్నది అని మనము చూడబోచున్నాము. ఆదాము హవ్వల అడుగులలోనికి తిరిగి వెళ్ళుట ద్వారా నేటి క్రైస్తవులు కూడా పరదేశును పొందుకోవచ్చు. ఆదికాండము 2 మరియు 3 యొక్క పరిశీలన 3 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా ఈ వాక్యభాగము యొక్క సాహిత్య నిర్మాణమును చూద్దాము. 2వదిగా ఇజ్రాయేలు ప్రజలకు మోషే దీనిని ఎందుకు వ్రాశాడో వివేచించుటకు ఈ అధ్యాయముల యొక్క వాస్తవిక అర్థము మీద దృష్టి పెడదాము. మరియు 3వదిగా మన జీవితములో ఈ వాక్యభాగమును సరి అయిన విధముగా ఉపయోగించుకున్నట్లు క్రొత్త నిబంధన మనలను ఏ విధముగా నడిపిస్తుంది అని అడుగుచు ఆధునిక అనువర్తనమును చూద్దాము. మన వాక్యభాగము యొక్క సాహిత్య నిర్మాణముతో ఆరంభించుదాము. ఆదికాండము 2-3 ఒక విశాలమైన వాక్యభాగమయ్యుండి అనేక అంశములను ప్రస్తావించుచున్నప్పటికీ వాస్తవానికి అది ఒక ఐక్య కథనమును అందిస్తుంది. ఈ వాక్యభాగమును సరిగా అర్థము చేసుకునుటకు ఈ 2 ఒకే సాహిత్య ఐక్యతగా చూడవలసి ఉన్నది. ఆదికాండము 2-3 సాహిత్య నిర్మాణమును గుర్చి మనము 2 ముఖ్యాంశములలో పరీక్షించుదాము. మొదటిగా ఈ వాక్యభాగములోని ముఖ్య భాగములను సమీక్ష చేద్దాము. 2వదిగా ఇజ్రాయేలునకు మోషే సెలవిచ్చిన సందేశం యొక్క ముఖ్య విషయమును అర్థము చేసుకునుటకు ఈ భాగములలో ఉన్న ప్రాముఖ్యమైన సౌష్టవాలను చూద్దాము. ఆదికాండము 2-3 సాహిత్య నిర్మాణం యొక్క సమీక్షను పరిశీలించుటతో ఆరంభిద్దాము. 2:4 యొక్క మొదటి భాగములో కనిపించు క్లుప్త శీర్షిక కాకుండా ఈ 2 4 ముఖ్య భాగములుగా విభాగించబడినవి, మరియు అంశములు పాత్రల యొక్క మార్పుల ద్వారా ప్రాథమికముగా ఈ 4 ముఖ్య భాగములు సూచించబడినవి. ఈ 4 దశలను పరిశీలన చేస్తూ వాటిలోని ముఖ్యాంశములను మనము క్రోడీకరించాలి. మన వృత్తాంతములోని మొదటి నాటకీయమైన అడుగు 2:4-17 కనిపిస్తుంది. ఈ వచనములు ఏదేను తోట యొక్క పరితోదర్శనముతో ఆరంభమవుతాయి, మరియు ఈ వాక్యభాగము మనకు తెలియజేయుచున్నట్లు తోట అంతా కూడా ఆదాము నివసించుటకు మరియు పనిచేయుటకు ఇవ్వబడిన దివ్యమైన స్థలమయ్యుండెను. తరువాత ఈ భాగము యొక్క దృష్టి ఆదాము యొక్క సృష్టి మరియు తోటలో పనిచేయుటకు అతనికి ఇవ్వబడిన ఆజ్ఞ మీదకి మల్లుతుంది. దేవుని కృప ద్వారా ఆదాముకు గొప్ప ధన్యత ఇవ్వబడినది. అతడు దేవుని తరపున తోటను కాయువానిగా నియమించబడెను. మన కథనం యొక్క 2వ దశ 2:18-25 మీద దృష్టి పెడుతుంది. దీనిని మనము మానవాళి యొక్క పరిస్థితి మెరుగుపరచబడుట అని పిలుద్దాము. ఈ భాగములో దేవుడు ఆదాము జీవితమునకు మరింత గొప్ప ఆశీర్వాదమును జోడించాడు. ఈ భాగము 2వ అధ్యాయము 18వ వచనములో పరిచయము చేయబడిన క్రొత్త సమస్యతో ఆరంభమవుతుంది. అక్కడ దేవుడు ఆదాము వైపుకు చూచి ఇలా సెలవిచ్చాడు, నరుడు ఒంటరిగానుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునెను. దేవుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాడో 2వ అధ్యాయము 18 నుండి 25 వచనాలలోని మిగిలిన భాగము నివేదిస్తుంది. ఆదాము సహాయము కొరకు జంతువులలో వెదికాడు, కాని తుదకు దేవుడు స్త్రీని చేసి ఆమెను ఆదాము యొద్దకు తెచ్చాడు. ఈ విధముగా ఆదాము హవ్వల కొరకు దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిని ఆయన మరింత మెరుగుపరచాడు. మన కథనం యొక్క 3వ దశ 3వ అధ్యాయము 1 నుండి 21 వచనములు అయ్యున్నది. దీనిని మనము మానవాళి యొక్క శపించబడిన స్థితి అని పిలుద్దాము. ఒక క్రొత్త అంశము మరియు పాత్ర అయిన శోధించు సర్పము యొక్క పరిచయముతో 3వ అధ్యాయము 1వ వచనములో ఈ వృత్తాంతము ఆరంభమవుతుంది. ఇది మొదలుకొని 3వ అధ్యాయము 1 నుండి 21 వచనములలో సర్పము శోధించుట మరియు ఆ శోధనకు కలిగిన పరిణామములను గూర్చి మాట్లాడుతుంది. ఆదాము హవ్వలు సర్పం యొక్క శోధనకు లొంగిపోయి నిషిద్ధమైన వృక్షఫలమును తిని దైవిక శాపములను పొందుకున్నారు. ఈ వాక్యభాగం యొక్క నిర్మాణములోని 4వ మూలకము 3వ అధ్యాయము 22 నుండి 24 వచనములు. దీనికి మనము మానవాళి తోట నుండి వెలుపలకు త్రోయబడుట అను శీర్షికనిచ్చాము. ఈ భాగములో అంశము మరొక ప్రాముఖ్యమైన మలుపును తీసుకుంటుంది. ఇక్కడ దేవుడు జీవవృక్షము యొక్క సమస్యను గూర్చి మాట్లాడుట మనము చూస్తాము. 3వ అధ్యాయము 22-23 వచనాలలో మనము ఈ మాటలను చదువుతాము, ఆదాము ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని తోటలో నుండి పంపివేశెను. ఆదాము ఈ వృక్షఫలమును తిను సమస్యను పరిష్కరించుటకు దేవుడు ఆదామును తోటలో నుండి వెలుపలకు త్రోసివేసి ఏదేను యొక్క ద్వారములను కాయుటకు కిరూబులను అగ్నిఖడ్గములను కావలి ఉంచాడు. అప్పటి నుండి దేవుడు సూటిగా జోక్యము చేసుకునుట మినహా మానవులు ఏదేను తోటలోనికి ప్రవేశించుటకు అనుమతి లేకుండా పోయింది. ఈ వాక్యభాగం యొక్క 4 ముఖ్యమైన విభాగములను దృష్టిలో ఉంచుకొని ఈ వాక్యభాగము కనుపరచు నాటకీయమైన పొందికను చూచుటకు ఆదికాండము 2-3 అధ్యాయములను మరింత దగ్గరగా పరిశీలన చేద్దాము. ఈ విభాగములలో వేర్వేరు మూలకములను దగ్గరగా కూర్చుట ద్వారా ఈ కథనము యొక్క ముఖ్య విషయములను మోషే బయలుపరిచాడు. ఈ కథనము యొక్క పొందికలను విశదీకరించుటకు మన కథనము యొక్క ఆరంభము మరియు ముగింపు మధ్య ఉన్న సమతుల్యతను మొదట చూద్దాము. తరువాత వృత్తాంతం యొక్క 2 మధ్యభాగములలో ఉన్న పొందికను చూద్దాము. ఈ వాక్యభాగం యొక్క ఆరంభమును మరియు ముగింపును మొదట చూద్దాము. మనము చూడబోవుచున్నట్లు కనీసము 3 ముఖ్యమైన విధములుగా ఆదికాండము 2వ అధ్యాయము 4 నుండి 17 వచనములు మరియు 3వ అధ్యాయము 22 నుండి 24 వచనములు సంపూర్ణమైన వ్యత్యాసము కలిగియున్నాయి. మొదటి వ్యత్యాసము స్థానమును గూర్చినది. 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఆదామును పరదైసు తోటలో ఉంచుటతో వృత్తాంతము ఆరంభమవుతుంది. దైవిక ఆశీర్వాదములతో నిండియున్న స్థలములో ఆదాము నివసించాడు మరియు పనిచేశాడు. అద్భుతమైన చెట్లు చేమలు, జీవమునిచ్చు నీరు, అమూల్యమైన లోహములు మరియు రాళ్ళు ప్రతివైపు అతనిని కమ్మియుండినవి. భిన్నముగా ఆదాము హవ్వలను దేవుడు తోట నుండి తోలివేయుటతో కథనము 3వ అధ్యాయము 24వ వచనములో ముగుస్తుంది. భూమి మీద మానవులు నివసించుటకు అత్యంత నివాసయోగ్యమైన స్థానము ఏదేను తోట అయ్యుండెను అని ఈ భౌగోళిక వ్యత్యాసము స్పష్టము చేస్తుంది. ప్రతి భాగములో కనిపించు 2వ వ్యత్యాసము తోటలోని విశేషమైన చెట్లను గూర్చినది. 2వ అధ్యాయము 4 నుండి 17 వచనములు 2 వృక్షములను గూర్చి, అనగా జీవవృక్షము మరియు మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్షములను గూర్చి ప్రస్తావిస్తున్నప్పటికీ 2వ అధ్యాయం 17వ వచనమునకు చేరుకునేసరికి ధ్యాస ఒకే వృక్షము వైపుకు, అనగా జ్ఞానవృక్షము వైపుకు మల్లుతుంది. మానవులకు మంచితనము మరియు పాపములను గూర్చి అనుభవ జ్ఞానమునిచ్చు శక్తి ఈ వృక్షమునకు ఉండెను. వారు మునుపెన్నడూ చూడని విషయములను చూచుటకు మానవుల కనులను తెరిచే శక్తి దీనికి ఉండెను. వ్యత్యాసముగా 3:22-24 కథనము ముగిసేసరికి దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును గూర్చి పట్టించుకునుటమాని జీవవృక్షమును గూర్చి మాత్రమే ఆలోచన చేయుచున్నాడు. మానవులకు నిత్యజీవమునిచ్చు శక్తి ఈ వృక్షమునకు ఉన్నది. అయితే దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఆ వృక్షమును సమీపించకుండా చేశాడు. మానవాళికి ఒకప్పుడు తోటలోనికి వెళ్ళుటకు మరియు దానిలోని ఆశీర్వాదములన్నీ అనుభవించుటకు ఉండిన అనుమతి మరలా దేవుడు అనుమతించు వరకు తీసివేయబడింది అని ఈ వ్యత్యాసము తెలియజేస్తుంది. మన కథనము యొక్క ఆరంభము మరియు ముగింపులో ఉన్న 3వ వ్యత్యాసము మానవాళికి ఇవ్వబడిన ఆజ్ఞ అయ్యున్నది. ఏ బాధ మరియు ఏ ఇబ్బంది లేకుండా తోటలో దీవెనకరమైన పనిని చేయమని దేవుడు ఆదామునకు ఆజ్ఞ ఇచ్చినట్లు 2:15 ఉన్న మొదటి దశ నివేదిస్తుంది. కాని 3:23 దేవుడు ఆదాము హవ్వలను తోటలో నుండి వెళ్లగొట్టి తోట వెలుపుల కఠినమైన పరిశ్రమ చేయునట్లు శపించాడు. ఈ వ్యత్యాసము వృత్తాంతమును గూర్చి ఒక ప్రాముఖ్యమైన దృష్టికోణమును కూడా అందిస్తుంది. ఏదేనులో మానవులు జీవితములోని అద్భుతమును మాత్రమే కోల్పోలేదుగాని తోట వెలుపుల జీవించినంతకాలము కఠినమైన పరిశ్రమ చేయునట్లు మనము శపించబడ్డాము. ఆదికాండము 2-3 యొక్క ఆరంభము మరియు ముగింపు భాగముల మధ్య ఉన్న ఈ 3 వ్యత్యాసములు ఈ కథనము యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశములలో కొన్నిటి వైపుకు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రాచీన కాలములలో మానవ పరిస్థితిలో జరిగిన ఒక పెద్ద మార్పును గూర్చి మోషే వ్రాస్తున్నాడు. మానవులు ఈ తోటలో నివసించాలని దేవుడు వాస్తవముగా నిర్ణయించాడు గాని ఆదాము హవ్వల పాపము వారికి కష్టమును సమస్యను కొనితెచ్చి నిత్యజీవమునిచ్చు వృక్షము నుండి వారిని వేరుచేసింది. ఇప్పుడు మనము చూడబోవచున్నట్లు ఈ వ్యత్యాసముల గుంపు వాగ్దాన దేశములోనికి మోషే వారిని నడిపించుచుండగా ఇజ్రాయేలీయులు ఎదుర్కొనిన పరిస్థితితో సూటిగా మాట్లాడుతుంది. ఐగుప్తు బానిసత్వములోని క్రూరత్వమును అనుభవించుచుండగా ఇజ్రాయేలీయులు ఏదేను నుండి దూరముగా ఉండిరి. ఏదేనులో దేవుడు అందించిన ఆశీర్వాదములను వారు తిరిగి పొందవలసిన అవసరము ఉండినది. వృత్తాంతం యొక్క బాహ్య భాగములలోని వ్యత్యాసముగల సౌష్టవాలను మనస్సులో ఉంచుకుని మన దృష్టిని వృత్తాంతం యొక్క మధ్యభాగములైన 2:18-25 మరియు 3:1-21 వైపుకు మళ్లించవలసి ఉన్నది. ఈ 2 అంతర్గత దశలు ఆరంభము మరియు ముగింపు మధ్య ఉన్న ఖాళీని పూరించి కనీసం 3 మార్గములలో వాటి సొంత వ్యత్యాసముగల సౌష్టవాల గుంపును రూపొందిస్తాయి. ఒక వ్యత్యాసము దేవునితో మానవాళి యొక్క అనుబంధము మీద దృష్టి పెడుతుంది. 2వ దశలో ఆదాము మరియు దేవుని మధ్య ఉన్న శ్రావ్యమైన అనుబంధమును మనము చూస్తాము. 2:18 దేవుడు ఆదాము పట్ల చింతను కనుపరచి ఆదాము కొరకు ఒక సాటియైన సహాయముగా హవ్వను ఇచ్చాడు. ఇక్కడ దేవుడు మరియు మానవాళి అన్యోన్యతతోనూ సమాధానముతోనూ ఉన్న చిత్రమును మనము చూస్తాము. అయినను కథనములోని 3వ భాగములో దేవునికి మానవాళికి మధ్య ఉన్న ఆనంబ శ్రావ్యతకు బదులుగా వైరస్యమును మనము చూస్తాము. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపారు మరియు 3:8 దేవుని నుండి దాగుకున్నారు మరియు దేవుడు ఆదాము హవ్వలతో కోపముగా మాట్లాడాడు. మానవ అనుబంధములలో 2వ వ్యత్యాసము కూడా కనిపిస్తుంది. 2:18-25 యొక్క 2వ దశలో ఆదాము హవ్వలు పరిపూర్ణమైన పరమానందము కలిగియుండిరి. హవ్వ తన ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసము అని పలుకుతూ 2:23 ఆదాము బైబిలులోని మొదటి ప్రేమ కావ్యమును పాడాడు మరియు వారు దిగంబరులుగాను ఎలాంటి బిడియమూ లేక కలిసి జీవించారు. అయితే వ్యత్యాసముగా 3:16 దేవుడు ఈ అనుబంధము మీద శాపమును ప్రకటించి స్త్రీ పురుషుల మధ్య కలహము కొనసాగుతుంది అని ప్రకటించాడు. స్త్రీ తన భర్త పట్ల వాంఛ కలిగియుంటుంది మరియు అతడు ఆమెను ఏలతాడు. ఆదాము హవ్వలు చేసిన పాపము దేవునితో వారి అనుబంధమునకు మాత్రమే భంగము కలిగించలేదు గాని ఒకరితో ఒకరు కలిగి ఉండిన అనుబంధము మీద కూడా ప్రభావము చూపిందని ఈ మాటలు బయలుపరుస్తాయి. మరియు ఇది మొదలుకొని మానవ అనుబంధములలో కష్టములు సంఘర్షణ ఆరంభమయ్యాయి. మూడవ వ్యత్యాసము మానవాళి మరియు దుష్టత్వము మధ్య ఉన్న అనుబంధములో కనిపిస్తుంది. రెండవ దశలో వృత్తాంతములో దుష్టత్వము ఉండదు. ఆదాము హవ్వలు సంపూర్ణముగా నిష్కలంకులై దుష్టత్వము యొక్క అధికారము నుండి దూరముగా ఉండిరి. కాని మూడవ భాగమునకు మానవాళి సర్పము యొక్క కుయుక్తికి పతనమై దుష్టత్వముతో సుదీర్ఘమైన సంఘర్షణను అనుభవించుట ఆరంభించింది. హవ్వ సంతతి ఒక దినమున సర్పమును జయిస్తుంది అని 3:15 దేవుడు వాగ్దానము చేశాడు. కాని ఆదాము హవ్వలకు త్వరిత ఉపశమనము మాత్రము ఇవ్వబడలేదు. వృత్తాంతములోని 2వ మరియు 3వ భాగముల మధ్య ఉన్న ఈ వ్యత్యాసములు మోషే ఈ కథనమును వ్రాయచుండగా కలిగియుండిన కొన్ని ఆందోళనలను చూచుటలో మనకు సహాయపడతాయి. ఇజ్రాయేలు అనుభవమునకు అనుసంధానముగా ఉండు విధముగా మోషే ఆదాము హవ్వలను గూర్చి వ్రాశాడు. పాపము ఇజ్రాయేలు జీవితములో విధ్వంసమును సృష్టించుట కొనసాగించింది. అది దేవునితో మరియు తోటివారితో ప్రజల యొక్క అనుబంధములను పాడుచేసింది. అంతేగాక వారు అనుదినము ఎదుర్కొనుచున్న కష్టములు ఆదాము హవ్వల వలనే దేవుడు తన ప్రజలకు దుష్టత్వము మీద అంతిమ జయమును అనుగ్రహించు సమయం వరకు వేచియుండాలని మోషేకు మరియు ఇజ్రాయేలుకు జ్ఞాపకం చేశాయి. ఈ భాగం యొక్క సాహిత్య నిర్మాణమును మనస్సులో ఉంచుకుని ఈ వాక్య భాగము యొక్క వాస్తవిక అర్థమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. దేవుని తోటలో నుండి మానవాళి యొక్క బహిష్కారమును గూర్చిన ఈ కథనమును మోషే ఎందుకు వ్రాశాడు? ఇజ్రాయేలు దేశమును వాగ్దాన దేశము వైపుకు నడిపించుచుండగా అతడు వారికి ఎలాంటి సందేశము అందించగోరాడు? ఇప్పుడు ఖచ్చితముగా మౌలిక స్థాయిలో తాను నాయకత్వం వహించుచున్న ఇజ్రాయేలీయులకు కొన్ని సాధారణ వేదాంతశాస్త్ర అంశములను బోధించుటకు మోషే ఈ కథనమును వ్రాశాడు. లోకములో పాపం యొక్క ఆరంభము, స్వభావము మరియు పరిణామములను గుర్చి అతడు వారికి చాలా సంగతులను తెలిపాడు. మరియు ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశములు. అయినను మనము మునుపటి పాఠములో చూసినట్లు ఇలాంటి సాధారణ చారిత్రక మరియు వేదాంత విషయములను తెలియజేయుటకు మాత్రమే మోషే ఈ ప్రాచీన చరిత్రను వ్రాయలేదు. బదులుగా అనేక ఇతర పురాతన రచయితల వలె ప్రస్తుత మతపరమైన మరియు సామాజిక కార్యక్రమములను గూర్చి ఈ సందర్భములో ఐగుప్తును విడచి కనానుకు వెళ్ళుటను గూర్చి ప్రజలకు కొన్ని ఆచరణాత్మక హెచ్చరికలను ఇచ్చుటకు మోషే ప్రాచీన చరిత్రను వ్రాశాడు. ప్రాచీన ఏదేను తోటను ఇజ్రాయేలు కనానును స్వాధీనపరుచుకున్నటతో మోషే ఎలా అనుసంధానపరిచాడో చూచుటకు ఈ వృత్తాంతములోని 3 మూలకములను మనము చూద్దాము. మొదటిగా మోషే ఏదేను తోటను వర్ణించిన విధానం. 2వదిగా ఆదాము హవ్వల యొద్ద నుండి ఆశించిన స్వామిభక్తి మీద అతడు దృష్టి పెట్టుట. మరియు 3వదిగా ఆదాము హవ్వలకు ఇవ్వబడిన శాపములను అతడు వర్ణించిన విధానం. మొదటిగా మోషే ఏదేను తోటను వర్ణించిన విధానమును చూద్దాము. మోషే తోటను వర్ణించిన విధానం ఎంత క్లిష్టమైనదిగా ఉందంటే ఏదేనును గూర్చి మనము కలిగియున్న అనేక ఆధునిక ప్రశ్నలకు జవాబులు కనుగొనుట సాధ్యము కాదు. అయినను మోషే వర్ణనలోని ముఖ్య అంశములను మనము అర్థము చేసుకునుట సాధ్యమవుతుంది. మనము చూడబోవచ్చున్నట్లుగా ఏదేనును వాగ్దాన భూమితో గుర్తించు విధముగా మోషే ఏదేను తోటను వర్ణించాడు. మోషే దృష్టికోణములో తన దినమందు తాను ఇజ్రాయేలును నడిపించుచున్న భూమి ఏదేను అని పిలువబడిన ప్రాచీన స్థలము వాస్తవముగా ఉండిన స్థలమయ్యుండెను. ఇజ్రాయేలు కనానును ఏదేను వనముతో అనుబంధపరుచుకోవాలని మోషే కోరినట్లు ఆదికాండము 2-3 అధ్యాయములలోని అనేక విషయములు స్పష్టము చేస్తాయి. కాని అతని కథనములోని 2 లక్షణములు విశేషముగా ప్రాముఖ్యమయ్యున్నవి. మొదటిది ఏదేను యొక్క గుర్తింపు, మరియు 2వది ఏదేను యొక్క పరిశుద్ధత. మొదటిగా ఏదేను యొక్క గుర్తింపును చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 10-14 వచనములలో మనము ఈ మాటలను చదువుతాము. మరియు ఆ తోటను తడుపుటకు ఎదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శేకలాయెను. మొదటిదాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పువైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ఏదేనులో నుండి ఒక నది ప్రవహించి అది 4 శాఖలుగా చీలిపోయింది అని మోషే వ్రాశాడు. ఈ శాఖల పేర్లు పిషోను, గీహోను, హిద్దెకేలు మరియు యూఫ్రటీసు నదులు. ఏదేనులోని ఒక ముఖ్య నది ఈ 4 నదులకు నీరును అందిస్తుంది. అది వాటికి ముఖ్యమైన నదిగా ఉండినది. ఇప్పుడు ఇక్కడ మనము మోషే వర్ణనను విశదీకరించుచుండగా, లోకము యొక్క ఆరంభము నుండి మన గోళము యొక్క చరిత్రలో అనేక భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నవి అని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మోషే దినములలో కూడా ఈ 4 శాఖలకు నీరందించిన ఒకే నది ఉండలేదు. నీటి యొక్క ఈ ముఖ్యమైన నది యుగ సమాప్తిలో మాత్రమే ప్రత్యక్షమవుతుంది అని లేఖనములు బోధించుచున్నాయి. అయినను ఈ ముఖ్యమైన నిధి ద్వారా తడుపబడిన 4 నదులను గూర్చి మోషే ప్రస్తావించుట ఏదేని యొక్క వాస్తవిక స్థానమును గూర్చి ఒక అంచనాను ఇస్తుంది. 2వ అధ్యాయము 14వ వచనములో ప్రస్తావించబడిన హిద్దెకేలు లేక టిగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదులను ఆధునిక దిన టిగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదులు ఉన్న ప్రదేశముతో గుర్తించవచ్చు. ఆదికాండము ఈ నదులను గూర్చి ప్రస్తావించుట ఏదేను మెసపొతామియా ప్రాంతములో ఉన్నదను బబులోను పురాణముతో ఆదికాండము సమతిస్తున్నట్లు అనేక మంది ఆధునిక వ్యాఖ్యానకర్తలకు సూచించింది. బబులోనియుల భాషలో ఎడిన్ అనగా ఒక మైదానము లేక బహిరంగ విశాల స్థలము. ఈ పదము టిగ్రిస్ యూఫ్రటీస్ యొక్క లోతట్టు ప్రాంతములను వర్ణించుటకు సరిగా సరిపోతుంది. అయితే హెబ్రీ భాషలో ఈడెన్ అనగా ఒక మైదానము కాదు, ఒక రమ్యమైన లేక మనోహరమైన స్థలము అని దీని అర్థము. కాబట్టి మోషే బబులోనియా పదమును ఏ విధముగా కూడా ఉపయోగించుటలేదు. అతడు ఏదేను అను బబులోనియా పదము వలె వినిపించు హెబ్రీ పదమును ఉపయోగించాడు. కాని ఈ స్థలమును గూర్చి అతడు కలిగియుండిన ఆలోచన మాత్రం వేరయ్యున్నది. వాస్తవానికి ఏదేను మెసపొతామియా ప్రాంతమునకు మాత్రమే పరిమితము కాలేదు అని ఆదికాండములోని కథనము విశేషముగా సూచిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లు టిగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులు ఏదేనులో ఉండిన మరింత గొప్ప నదిలో నుండి ప్రవహించాయి. 10వ వచనములో మనము చదువునట్లు, ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఏదేనులో ఉన్న నది టిగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులకు నీరు అందించింది అని ఈ లేఖనము బోధిస్తుంది. గాని ఏదేను టిగ్రిస్ యూఫ్రటీసు ప్రాంతములకు మాత్రమే పరిమితము కాలేదు. ఏదేను యొక్క తూర్పు ప్రాంతములను గూర్చి ఒక సాధారణ అవగాహనను కలిగించుటకు మోషే టిగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులను ప్రస్తావించాడు. తూర్పున ఉన్న ఈ గొప్ప నదులు ఏదేను యొక్క తూర్పు సరిహద్దులను సూచించాయి. ఆదికాండము 2వ అధ్యాయములో ప్రస్తావించబడిన ఇతర నదుల యొక్క స్థానముల ద్వారా ఈ అవగాహన నిర్ధారించబడింది. 2వ అధ్యాయము 11-13వ వచనములలో మోషే మరొక 2 నదులను ప్రస్తావించాడు. ఏదేనులోని నది పీషోనుకు నీరందించగా అది హవీలా ప్రాంతమునకు ప్రవహించింది, మరియు అది గీహోనుకు నీరందించగా అది కూషు దేశమంతా ప్రవహించింది అని అతడు వ్రాస్తాడు. పాత నిబంధనలో హవీలా మరియు కూషు దేశములు ఐగుప్తు దేశముతో అనుసంధానము కలిగియుండినవి. గొప్ప నది అయిన నైలునది యొక్క అనుబంధములో మోషే ఈ నదులను ఏ విధముగా అర్థము చేసుకున్నాడో మనకు తెలియదుగాని ఉత్తర ఐగుప్తు ప్రాంతమును అతడు ఏదేని యొక్క పడమర సరిహద్దుగా ప్రస్తావించాడని మాత్రం మనము ఖచ్చితముగా చెప్పవచ్చు. కాబట్టి మోషే ఆలోచన ప్రకారం ఏదేను ఒక చిన్న స్థలము కాదు అని మనము చూడవచ్చు. అది టిగ్రిస్ యూఫ్రటీసు ప్రాంతము నుండి ఐగుప్తు సరిహద్దు వరకు వ్యాపించిన ఒక విశాలమైన స్థలము. అనగా మనము ఇప్పుడు సారవంతమైన చంద్రవంక అని పిలుచు ప్రాంతమంతా. ఈ రమ్యమైన స్థలములోనే ఒక విశేషమైన తోట అనగా ఏదేను తోట ఉంది. ఇది ఏదేను అను ఒక విశాలమైన ప్రాంతమునకు మధ్యలో ఉంది. ఆరంభములో ఏదేనును మోషే సారవంతమైన చంద్రవంకతో గుర్తించుట అంత ప్రాముఖ్యమైన విషయముగా కనిపించదు. కాని వాస్తవానికి మోషే ఆదికాండమును వ్రాయిచుండగా ఇజ్రాయేలు కొరకు ఏదెను యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునుటకు ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండినది. ఆదికాండము పుస్తకములోని మరొక చోట ఏదెను భూమిని సారవంతమైన చంద్రవంకను దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దానము చేశాడని, అతడు వారిని అక్కడికే తీసుకుని వెళ్ళుచున్నాడని ఇజ్రాయేలుకు బోధించుటకు మోషే ఆదికాండం 2వ అధ్యాయమును మరలా ప్రస్తావించాడు. ఆదికాండము 15:18-21 దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఈ దృష్టికోణము మరింత స్పష్టమవుతుంది. ఈ వాక్యభాగములో దేవుడు వాగ్దాన భూమి యొక్క సరిహద్దులను వర్ణించిన విధానమును వినండి. ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. అతని భూమి టిగ్రీస్ యూఫ్రటీసు వరకు వ్యాపిస్తుందని మరియు అది ఐగుప్తు నది వరకు చేరుతుంది అని ఒకవైపున దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేయుట మనము చూస్తాము. ఐగుప్తు నది నైలు నదిని సూచించదుగాని ఐగుప్తు ప్రాంతము యొక్క సినాయి సరిహద్దులో ఉన్న ఒక చిన్న నదిని సూచిస్తుంది అని అనేక మంది వ్యాఖ్యానకర్తలు సూచిస్తారు. ఏది ఏమైనా ఈ వచనము ఆదికాండము 2వ అధ్యాయములో ఏదేను యొక్క భౌగోళిక సరిహద్దులను పోలియున్నది అను విషయము మాత్రం స్పష్టమవుతుంది. దేవుడు అబ్రాహాముకు మరియు అతని వారసులకు ఒకప్పుడు ఏదేను ప్రాంతము అని పిలువబడిన దేశమును వాగ్దానము చేశాడని ఆదికాండము 2వ అధ్యాయమును గూర్చి ఇక్కడ చేసిన ప్రస్తావన స్పష్టము చేస్తుంది. మోషే ఆలోచన ప్రకారం ఇజ్రాయేలు కనాను వైపుకు పయనించుచుండగా వారు వాస్తవానికి ప్రాచీన ఏదేను ప్రాంతము వైపుకు ప్రయాణం చేశారు. ఇజ్రాయేలు ఏదెనుకు వెళ్ళుట యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుటకు మోషే ఆ స్థలం యొక్క పరిశుద్ధతను ఉద్ఘాటించాడు. అతడు వారిని నడిపించుచున్న వాగ్దాన దేశములో వారు దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశించే ఆశీర్వాదమును పొందుకోవచ్చని ఇజ్రాయేలుకు బోధించుటకు అతడు ఏదెను యొక్క పరిశుద్ధతను గూర్చి ప్రస్తావించాడు. మందిరమును వర్ణించుటకు ఉపయోగించిన పదములను ఉపయోగించుట ద్వారా ప్రాథమికముగా మోషే ఏదెను యొక్క పరిశుద్ధతను తెలియజేశాడు. దేవుడు సర్వవ్యాపి అయ్యుండి సాధారణ భావనలో ప్రతిచోటా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను కలుసుకునుటకు ఒక విశేషమైన రీతిలో ప్రత్యక్షమగుటకు మోషే మందిరమును నిర్మించాడు. మరియు ఈ మందిరములో దేవుడు తన సన్నిధిని కనుపరిచేవాడు, తన ధర్మశాస్త్రమును ఇచ్చేవాడు, తన ప్రజల యొక్క ఆరాధనను స్వీకరించేవాడు మరియు వారిని తన కనికరముతో దీవించేవాడు. కాబట్టి మందిరమును వర్ణించుటకు ఉపయోగించిన పదములనే ఉపయోగించి ఏదెను తోటను మోషే వర్ణించినప్పుడు ఏదెను మరియు కనాను భూమి మీద దేవుని విశేషమైన సన్నిధి కలిగి ఉన్న స్థలములని అతడు బయలుపరచాడు. అక్కడ ఇజ్రాయేలు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును పొందుకోవచ్చు. మందిరము వలె ఏదేను కూడా దేవుని యొక్క విశేషమైన సన్నిధి కలిగిన పరిశుద్ధ స్థలమయ్యుండెను అని ఏదేనులోని కనీసం 7 విషయములు సూచించుచున్నాయి. మొదటిగా 3వ అధ్యాయము 8వ వచనములో దేవుడు తోటలో సంచరించెను అని మోషే చెప్పినప్పుడు అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణమును ఉపయోగించాడు. సంచరించెను అని అనువదించబడిన హెబ్రీ పదము మీట్ హలిక్. ఈ పదజాలము చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనము మరియు ఇతర లేఖన భాగములలో మందిరములో దేవుని సన్నిధిని వర్ణించుటకు మోషే ఉపయోగించిన విశేషమైన విధానములలో ఇది ఒకటి. 2వదిగా జీవవృక్షము ఏదేను తోటలో ఒక కేంద్ర బిందువుగా ఉన్నది అని 2వ అధ్యాయము 9వ వచనములో మనము చదువుతాము. ఈ పవిత్రమైన వృక్షము దానిలో నుండి తినిన వారికి నిత్య జీవమును అనుగ్రహించు శక్తిని కలిగియుండెను. బైబిలు దీనిని ప్రత్యక్షముగా చెప్పకపోయినప్పటికీ ప్రాచీన ప్రపంచములోని పలుచోట్ల పవిత్రమైన స్థలములలో రకరకాల జీవవృక్ష చిత్రములు ఉండినవని ఆధునిక పురావస్తు పరిశోధనలు సూచించాయి. మోషే మందిరములోని 7 కొమ్మలు కలిగిన దీపవృక్షమైన మెనోరా ఈ జీవవృక్షము యొక్క ఒక రకమైన ప్రతిబింబము అని ఈ రుజువు బలముగా సూచిస్తుంది. ఈ విధముగా ఏదేను తోట భూమి మీద వాస్తవిక పరిశుద్ధ స్థలముగా చూపబడింది. ఈ ప్రాంతములో ఉన్న బంగారము మరియు గోమేధికము మీద మోషే పెట్టిన దృష్టి ఏదేను యొక్క పరిశుద్ధతను సూచించిన 3వ విధానమయ్యున్నది. ఏదేను ప్రాంతములో కూడా బంగారము మరియు గోమేధకము విస్తారముగా ఉండెను అని 2:12 మనము నేర్చుకుంటాము. ఊహించు విధముగానే మందిరము యొక్క నిర్మాణములో కూడా బంగారము మరియు గోమేధకము ప్రాముఖ్యమైన భాగములై ఉండెనని నిర్గమాకాండము 25-40 ప్రస్తావించబడింది. ఏదైనా తోటకు మరియు మందిరముకు మధ్య ఉన్న 4వ అనుబంధము ఏమనగా కెరూబులు లేక దేవదూతల యొక్క సన్నిధి. 3:24 ప్రకారం జీవవృక్షమునకు కంచెగా దేవుడు ఏదేను తోటలో కెరూబులను ఉంచాడు. అదేవిధముగా నిర్గమాకాండము 25:18 మరియు 37:9 వంటి లేఖన భాగములలో వలె మందిరము యొక్క అలంకరణములన్నిటిలో కెరూబులు ప్రత్యక్షమవుతాయి. ఈ కెరూబులు ఇజ్రాయేలుకు పరలోకములో ఉన్న దేవదూతలను గూర్చి మాత్రమేగాక ఏదేనులోని పరిశుద్ధ స్థానమును కాయు దేవదూతలను కూడా జ్ఞాపకము చేశాయి. 5వదిగా ఏదేను యొక్క ప్రవేశము తూర్పున ఉన్నదని అనగా తూర్పు దిక్కున ఉన్నదని 3:24 మనము చదువుతాము. మందిరము యొక్క ప్రవేశద్వారము కూడా తూర్పు దిక్కున ఉన్నదని నిర్గమాకాండము 27:13 మరియు అనేక ఇతర లేఖన భాగములలో గుర్తించు వరకు ఈ సత్యము అంత ప్రాముఖ్యమైనదిగా అనిపించదు. పురాతన పశ్చిమ ఆసియాలోని అనేక దేవాలయములలో కూడా ఈ విధముగానే ఉండేది. మరొకసారి ఏదేను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిగా చూపబడింది. 6వదిగా ఏదేనులో ఆదాము యొక్క పరిచర్యను గూర్చి మందిరములో లేవీయుల పరిచర్యకు ఉపయోగించిన భాషను ఉపయోగించి మోషే మాట్లాడాడు. తోటలో ఆదాము యొక్క బాధ్యతను మోషే 2:15 ఈ విధముగా వర్ణించాడు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఈ పదములు సంఖ్యాకాండము 3:7-8 మరియు 8:26 కూడా కనిపిస్తాయి. అక్కడ ఇవే వ్యక్తీకరణములను ఉపయోగించి మోషే మందిరములో లేవీయుల యొక్క పనిని వర్ణించాడు. ఆదాము హవ్వలు ఏదేను తోటలో యాజకుల వలె పనిచేశారు. 7వదిగా ఏదేను తోట సృష్టి యొక్క 6 తరువాత చేయబడింది అని గుర్తించుట చాలా ప్రాముఖ్యము. ఇంతకుముందు పాఠములో మనము చూసినట్లు 6 సృష్టి ఆదికాండము 2:1-3 దేవుడు విశ్రాంతి తీసుకునుటతో ముగిసింది. ఆసక్తికరముగా నిర్గమాకాండము 24:16 మరియు తరువాత వచనముల ప్రకారం మోషే 6 దేవునితో పర్వతం మీద గడిపాడు మరియు మందిరమును నిర్మించమని 7వ దేవుడు అతనికి హెచ్చరికలను ఇచ్చాడు. మందిరము వలనే మోషే ఏదేను తోటను కూడా పరిశుద్ధమైన స్థలముగా గుర్తించాడని ఏదేను యొక్క ఈ 7 లక్షణములు తెలియజేస్తాయి. అది లోకములో దేవుని యొక్క విశేషమైన సన్నిధి ఉండిన స్థలము మరియు ఆ స్థలమునకు దగ్గరగా ఉండుట అంటే దేవుని ఆశీర్వాదములకు దగ్గరగా ఉండుటయే. మనము ఇంతకుముందే చూసినట్లు కనాను ఏదేను ఉండిన స్థలమని మోషే నమ్మాడు. ఫలితముగా ఏదేను యొక్క పరిశుద్ధ స్వభావం మీద దృష్టి పెట్టుట ద్వారా మోషే కనాను యొక్క పవిత్ర స్వభావం వైపుకు కూడా దృష్టిని ఆకర్షించుచున్నాడు. కనానుకు దగ్గరగా ఉండుట అంటే ఆరంభము నుండి ఆయన తన పరిశుద్ధ నివాసముగా ఎంచుకున్న స్థలమునకు దగ్గరగా ఉండుటయే. ఈ భవిష్యత్ పరిశుద్ధ స్థలమును గూర్చి మోషే యొక్క బోధనను చూచుటకు ఉత్తమమైన లేఖన భాగము 2:12-11. అక్కడ అతడు ఈ మాటలను వ్రాశాడు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబొల్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. కనాను దేశమును గూర్చి మోషే కలిగియుండిన దర్శనము యొక్క మూల లక్షణములలో ఒక దానిని ఈ లేఖన భాగము బయలుపరుస్తుంది. ఒక దినమున కనాను దేవుని సన్నిధి అనగా యెహోవా దేవాలయము యొక్క నిత్య నివాసముగా ఉంటుంది అని అతడు ఉద్ఘాటించాడు. ఖచ్చితముగా మోషే దినములలోని కనాను దేశము వాస్తవిక ఏదేను యొక్క ప్రతిబింబముగా ఉండెను. యెరూషలేములో సొలొమోను దేవాలయమును నిర్మించినప్పుడు కూడా వాగ్దాన దేశము పూర్తిగా పాపము నుండి విమోచింపబడలేదు మరియు దాని యొక్క వాస్తవిక వైభవములోనికి పునరుద్ధరించబడలేదు. అయినను ఏదేను యొక్క పరిశుద్ధతను గూర్చి మోషే వ్రాయిచుండగా భవిష్యత్తులో ఒక దినమందు వారి దేశము ఏ విధముగా ఉండబోతుందో అను దర్శనమును అతడు ఇజ్రాయేలీయుల ముందు ఉంచాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించుట అంటే ఏదేను ప్రాంతములోనికి అనగా భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి ఉన్న స్థలములోనికి ప్రవేశించుటయే. ఆరంభములో ఆదాము హవ్వలను దేవుడు ఒక అద్భుతమైన దేవాలయ తోటలో ఉంచినట్లే దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలును కనానుకు తీసుకుని వస్తున్నాడు. మరియు ఒకసారి వారు ఆ భూమిలో నివసించిన తరువాత దేశము దేవుని యొక్క విశేషమైన సన్నిధిలో నివసించు ఆశీర్వాదములను అనుభవించుట ఆరంభిస్తుంది. వాగ్దాన దేశములో ఇజ్రాయేలు కొరకు ఎదురుచూసిన కృపకు మాదిరిగా ఏదేనులో ఆదాము హవ్వల ఆశీర్వాదములను మోషే ఎలా తెలియపరిచాడో చూశాము గనుక ఇప్పుడు ఆదికాండము 2-3 అధ్యాయములలోని 2వ అంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఆదాము హవ్వల స్వామి భక్తిని దేవుడు పరీక్షించుట ఈ ఉద్దేశము మోషే యొక్క వర్ణనలో కీలక పాత్ర పోషించింది. స్వామిభక్తి అను అంశము ఏదేనును గూర్చి మోషే యొక్క వృత్తాంతములో ఒక కీలకమైన విషయముగా ఉన్నది. ఏదేను అద్భుతమైన ఆశీర్వాదము కలిగి ఉన్న స్థలమయ్యున్నప్పటికీ దానిలో నైతిక బాధ్యత కూడా అవసరమయ్యుండినది. వారు వెళ్ళుచున్న వాగ్దాన దేశములో ఇజ్రాయేలు దేవుని ఆజ్ఞలకు విధేయులవ్వాలని ఇజ్రాయేలీయులకు జ్ఞాపకము చేయుటకు కూడా మోషే ఈ సత్యమును ఉద్ఘాటించాడు. ఈ అంశమును మోషే ఎందుకు ఉద్ఘాటించాడో గ్రహించుటకు మనము 2 విషయములను చూడవలెను. ఏదేను తోటలో స్వామిభక్తి యొక్క అవసరత మరియు కనానులో స్వామిభక్తి యొక్క అవసరత. ఏదేను తోటలో ఆదాము హవల నుండి దేవుడు ఆశించిన స్వామిభక్తిని మొదట చూద్దాము. తోటలో స్వామిభక్తి యొక్క భావము ఆదికాండము 2వ అధ్యాయము యొక్క ఆరంభములోనే కనిపిస్తుంది మరియు తరువాత 2-3 అధ్యాయములలో తరచుగా కనిపిస్తుంది. అనేక విధాలుగా ఇది ఈ అధ్యాయముల యొక్క కేంద్ర అంశముగా ఉన్నది. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలలో నమ్మకత్వము కొరకు దేవుడు ఆదామును సవాలు చేసిన విధానమును వినండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఈ వృక్షమును మన మొదటి తల్లిదండ్రులు భుజించకుండా ఎందుకు నిషేధించాడో స్పష్టముగా తెలియదు. వాస్తవానికి మంచి చెడులను తెలుసుకొనుట లేఖనములోని ఇతర భాగములో మంచి ఇవిగా ఎంచబడింది. అయినను ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా ఆదాము హవ్వలు తనకు నమ్మకస్తులుగా ఉంటారో లేదో దేవుడు పరీక్షించాలని అనుకున్నాడు అను విషయం మాత్రం స్పష్టముగా ఉంది. ఆదాము హవ్వలు విధేయులయ్యుంటే వారు దేవుని నుండి మరి ఉన్నతమైన దీవెనలను పొందుతారు. కాని వారు ఒకవేళ ఎదురిస్తే వారు దేవుని తీర్పును ఎదుర్కొంటారు. ఏదేను ఒక పవిత్రమైన స్థలము కాబట్టి అక్కడ నివసించిన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండవలసి ఉండెను. ఏదేను తోటలో స్వామిభక్తి యొక్క పరీక్ష మీద దృష్టిపెట్టి తాను వాగ్దాన భూమిలోనికి నడిపించుచున్న ఇజ్రాయేలీయుల యొద్ద నుండి స్వామిభక్తి ఆశించబడింది అనే ఒక పోలిక గల అర్హతను మోషే ఉద్ఘాటించాడు. మోషే ఇజ్రాయేలును వాగ్దాన దేశమునకు నడిపించుచుండగా వారు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడని అతడు తరచుగా హెచ్చరించాడు. మోషే ఈ బోధనను ద్వితీయోపదేశకాండములో సంక్షిప్తముగా క్రోడీకరించాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితృలతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. వారు కనాను దేశమునకు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకునున్నట్లు ఇజ్రాయేలు యొద్ద నుండి దేవుడు స్వామిభక్తిని కోరాడని ఈ లేఖన భాగము స్పష్టము చేస్తుంది. వాస్తవానికి దేశం యొక్క అరణ్య సంచారము అంతటిలో వారు పరిశుద్ధులుగా ఎలా ఉండాలో బోధించుటకు దేవుడు ఇజ్రాయేలీయులను పరీక్షించాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. అంతేగాక ఇజ్రాయేలు దేశము పరిశుద్ధ దేశములోనికి ప్రవేశించిన తరువాత వారు దేవునికి స్వామిభక్తి కలిగి ఉండాలని, లేని ఎడలా వారు తమ ఆధిక్యమును కోల్పోతారని కూడా మోషే స్పష్టము చేశాడు. ద్వితీయోపదేశకాండము 10-20 వచనములలో అతడు దీనిని తెలియపరిచిన విధానమును వినండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ ఎదుటనుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారివలనే నశించెదరు. ఆదాము హవ్వల వలె ఇజ్రాయేలీయులు కూడా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించే అవకాశం ఉన్నదని మోషే ఎరిగియున్నాడు. మరియు ఈ ధోరణుల వలన కనానులో నివసించు వారందరి యొద్ద నుండి దేవుడు స్వామిభక్తిని కోరాడని హెచ్చరించుటకు మోషే తోటలో ఆదాము హవ్వల యొక్క పరీక్ష మీద దృష్టి పెట్టాడు. అవును, ఇజ్రాయేలు నుండి దేవుడు పరిపూర్ణతను ఆశించలేదు, మరియు దేవుని కృప వలన మాత్రమే ఒకడు నమ్మకముగా ఉండగలడు. అయినను అఘోరమైన విధముగా ఇజ్రాయేలు దేవుని నియమాలను ఉల్లంఘించి తోటలో ఆదాము హవ్వలు చేసినట్లు ఆయన నుండి దూరమైతే వారు వాగ్దాన దేశములోని ఆశీర్వాదములను అనుభవించలేరు. వాగ్దాన దేశమునకు కొనసాగమని మోషే ఇజ్రాయేలును ప్రోత్సహించుచుండగా దేశములో జీవితం యొక్క ఈ నియమమును వారు గుర్తుంచుకోవాలని అతడు కోరాడు. ద్వితీయోపదేశకాండములోని బోధను మనస్సులో ఉంచుకుని ఆదాము హవ్వల నుండి మోషే స్వామిభక్తిని ఆశించుటకు గల ముఖ్య కారణమును మనము చూడవచ్చు. దేవుని ఆజ్ఞలకు విధేయులగుట ద్వారా ఆదాము హవ్వలు చేసిన దానిని తలక్రిందలు చేయమని ఇజ్రాయేలీయులను ప్రోత్సహించుటకు అతడు ఈ విషయమును ఉద్ఘాటించాడు. ఆదాము హవ్వలు తోటలో పరీక్షించబడి పాపము చేశారు కాబట్టి వారు బహిష్కరించబడ్డారు. మోషే దినములలో ఇజ్రాయేలు ఏదేను తోట వెలుపలనే నివసించింది. కాని ఏదేనులోనికి తిరిగి ప్రవేశించి దేవుని ఆశీర్వాదములో అక్కడ నివసించునట్లు దేశమును సిద్ధపరచుటకు దేవుడు వారిని పరీక్షించాడు. కాబట్టి మోషే ఆదాము హవ్వల దినములలో, అనగా ప్రాచీన కాలములో జరిగిన సన్నివేశములను గూర్చి ఇజ్రాయేలుకు వివరించుట మాత్రమేగాక ఏదేను తోటలో స్వామిభక్తి యొక్క పరీక్షను గూర్చి వ్రాశాడని మనము చూడవచ్చు. ఆయన తన దినములలో జరుగుతున్న దానిని కూడా వివరించాడు. దేవుడు ఇజ్రాయేలుకు ఏదేను తోటలో ఒక అద్భుతమైన ఆశీర్వాదమును వాగ్దానము చేశాడు. అయినను ఆదాము హవ్వల వలనే వారు దేవునికి నమ్మకముగా లేని పక్షమున వారు ఈ ఆశీర్వాదములను అనుభవించలేరు. పరిశుద్ధ జనాంగముగా దేవుని ఆజ్ఞల పట్ల పూర్తి నిబద్ధత కలిగి విశ్వాసము ద్వారా జీవించమని మోషే ఇజ్రాయేలుకు పిలుపునిచ్చాడు. అప్పుడు మాత్రమే వారు వాగ్దాన దేశములో ప్రవేశించి అక్కడ సమాధానముతో జీవించు అవకాశము ఉండేది. ఇప్పటి వరకు ఏదేను ప్రదేశమును మరియు కనాను ప్రదేశమును భూమి మీద దేవుని ఆశీర్వాదము ఉన్న స్థలముగా మోషే ఎలా చిత్రీకరించాడో మనము చూశాము. మరియు వాటిలో నివసించిన ప్రజల నుండి ఈ రెండు ప్రదేశములు నమ్మకమైన పరిచర్యను కోరాయి అను ఆలోచనను కూడా మనము చూశాము. ఇప్పుడు ఇజ్రాయేలు కొరకు ఆదికాండము 2 మరియు 3 అధ్యాయములు అందించిన వాస్తవిక అర్థం యొక్క 3వ కోణమును మనము చూడబోతున్నాము. ఆదాము హవ్వల స్వామిద్రోహము యొక్క పరిణామాలు. తోటలో చూపిన అపనమ్మకత్వము యొక్క పరిణామాలను చూచుటకు ఆదాము హవ్వలు చేసిన పాపమునకు 3 ఫలితములను మనము చూద్దాము. అవి మరణము, బాధ మరియు బహిష్కరణ. మొదటి స్థానములో పాపము యొక్క పరిణామము మరణమని ఆదాము హవ్వలను దేవుడు హెచ్చరించినట్లు మోషే వివరించాడు. ఈ ఆలోచన ఆదికాండము 2:17 దేవుడు ఆదామును హెచ్చరించిన సందర్భములో మొదటిసారి కనిపిస్తుంది. అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నీవు నిశ్చయముగా చచ్చెదవు అను మాటలు నిశ్చయముగా రానున్న మరణమును గూర్చి సూచిస్తాయి. ఈ వ్యాకరణ నిర్మాణము మోషే ధర్మశాస్త్రము ఇచ్చిన మరణశిక్షకు చాలా దగ్గర పోలిక కలిగియున్నది. ఘోర నేరములు చేసిన వారికి మరణశిక్షను మోషే ధర్మశాస్త్రము ప్రతిపాదించినప్పుడు వాడు నిశ్చయముగా చచ్చును లేక వారు నిశ్చయముగా చచ్చుదురు అని మోషే ప్రకటించాడు. ఈ వ్యక్తీకరణములు మరణశిక్షను ప్రకటించుటకు నియమానుసార మార్గములు అని ఈ వాక్యభాగముల యొక్క చట్టబద్ధ నేపథ్యము బలముగా సూచిస్తుంది. ఆదామహవ్వలు వెంటనే మరణిస్తారని దేవుడు చెప్పలేదుగాని పాపము తరువాత మరణము నిశ్చయముగా కలుగుతుంది. ఈ వెలుగులో ఆదికాండము 2:17 ఆదాముకు దేవుడిచ్చిన బెదిరింపు ఆదాము మరణశిక్షను అనుభవిస్తాడు అని సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అతడు మరణశిక్షను అనుభవిస్తాడు. లోకములోనికి మరణము ఎలా వచ్చినదో వివరించుటకు మోషే ఆదాము పాపము యొక్క పరిణామమును గూర్చి నిశ్చయముగా వ్రాశాడు. కాని అతని ఉద్దేశ్యము తాను వ్రాసిన ఇజ్రాయేలీయుల యొక్క అనుభవమునకు కూడా సూటిగా అనుబంధము కలిగియున్నది. వారికి మరణము బాగా తెలుసు. ఐగుప్తును విడచిన మొదటి తరము వారిలో అనేకులు దేవునిపై తిరుగుబాటు చేశారు గనుక మరణించిన విషయం మోషే పాఠకులకు తెలుసు. సంఖ్యాకాండము 26:65 మోషే వ్రాసినట్లు, ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. మరొకసారి వారు అరణ్యములో చనిపోవుదురు అను భాషను మనము చూస్తాము. ఇది మోషే ధర్మశాస్త్రమును మరియు తోటలో ఆదాము హవ్వల వృత్తాంతమును ప్రస్తావిస్తుంది. ఈ విధముగా ఇజ్రాయేలీయులు ఆదాము హవ్వల వృత్తాంతమును విని అరణ్యములో తమ మరణానుభవమును ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుటతో అనుబంధపరుచుకోవచ్చు. మొదటి తల్లిదండ్రులకు మరణశిక్ష విధించబడుట తోటలో దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట వలన కలిగిన పరిణామమైయున్నది. మరియు మోషే దినములలో దేవుని ఆజ్ఞలను బహుగా ఉల్లంఘించిన ఇజ్రాయేలీయులకు కూడా ఇదే శిక్ష విధించబడింది. ఆదికాండములోని వృత్తాంతమును మనము చదువునప్పుడు ఆదాము హవ్వలకు మరణము వెంటనే రాలేదు అని స్పష్టమవుతుంది. దేవుడు ఆదాము హవ్వలకు మొదటిసారిగా బాధతో కూడిన జీవితమును విధించాడు. ఒకవైపున ఆదికాండము 3:16 మనము ఈ మాటలను చదువుతాము, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. మరొకవైపున దేవుడు ఆదాముపై బాధతో కూడిన జీవనమును కూడా మోపాడు. ఆదికాండము 3:17 ఆదాముకు చెప్పబడిన ఈ మాటలను మనము చదువుతాము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. తోటలో పాపము యొక్క పరిణామములను గూర్చి మోషే చెప్పగలిగిన విషయములన్నిటిలో మానవుని బాధ మీద పెట్టబడిన ఈ రెండింతల దృష్టి ఇజ్రాయేలు కొరకు అతడు ఈ వృత్తాంతమును వ్రాసిన ఉద్దేశ్యమునకు సరిగా అనుకూలిస్తుంది. వారు కనాను దేశమునకు వెలుపల నివసించుచుండగా వారు ఇక్కడ ప్రస్తావించబడిన వేదనలనే అనుభవించారు. అయితే వాగ్దాన దేశములో జీవితమును మోషే వర్ణించిన విధానమును వినండి. ద్వితీయోపదేశకాండము 11:10-12 మనం ఈ మాటలను చదువుతాము, మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములను విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకునుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజాలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును. క్లుప్తముగా కనాను వెలుపల వారు ఎదుర్కొన్న బాధ నుండి ఉపశమనము కలుగు స్థలమునకు మోషే ఇజ్రాయేలును తీసుకుని వెళ్ళుచుండెను. ఫలితముగా ఆదాము హవ్వలకు కలిగిన బాధను గూర్చి మోషే వ్రాసినప్పుడు బాధకు కారణమైన అపనమ్మకత్వము నుండి దూరముగా ఉండమని, దేవునికి నమ్మకస్తులుగా ఉండమని అతడు తన ఇజ్రాయేలీయ పాఠకులకు పిలుపునిచ్చాడు. తద్వారా వారు కనానుకు తిరిగి వెళ్లి దేవుని ఆశీర్వాదములలో జీవితము యొక్క ఆనందమును అనుభవించగలుగుతారు. ఆదాము హవ్వల యొక్క స్వామిద్రోహమునకు మూడవ పరిణామము 3:22 కనిపిస్తుంది. ఆదికాండము 3:22-23 వచనములలోని మాటలను వినండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమోనని తోటలో నుండి అతని పంపివేశెను. జీవవృక్షము మానవాళిని నిత్యము జీవించునట్లు చేయగలదని ఈ లేఖన భాగము స్పష్టము చేస్తుంది. ఇది బాధ మరియు మరణమను సమస్యకు అంతిమ జవాబుగా ఉన్నది. అయినను ఆ సమయమందు ఆదాము హవ్వలు దానిని తినాలని దేవుడు కోరలేదు. తోట నుండి, దానిలోని జీవవృక్షము నుండి వారు బహిష్కరించబడ్డారు. మానవాళి జీవవృక్షమును చేరుట నిత్యము నిషేధించబడలేదు అని మనము జ్ఞాపకముంచుకునుట చాలా ప్రాముఖ్యమయున్నది. దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారు తుదకు ఈ వృక్షఫలములను తింటారని మిగిలిన లేఖనము అంతా స్పష్టము చేస్తుంది. ప్రకటన గ్రంథము 2:7 జీవవృక్షమును గూర్చి అపోస్తులుడైన యోహాను ఏమి సెలవిచ్చుచున్నాడో వినండి. జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును. ఇక్కడ యోహాను క్రీస్తు భూమి మీదకి తిరిగి వచ్చు అంత్యదినమును గూర్చి మాట్లాడుతున్నాడు. అయినను మోషే ఇజ్రాయేలుకు ఈ వృక్షమును గూర్చి ఎందుకు వ్రాశాడో అతని మాటలు వివరిస్తాయి. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు జీవవృక్షమునకు పోవు మార్గమును మూసివేశాడు. కాని మోషే దినమున వారు కనాను దేశమునకు తిరిగి వచ్చుచుండగా ఇజ్రాయేలు కనీసం జీవిత ఆశీర్వాదం యొక్క రుచిని పొందుకునుటకు దేవుడు ఒక మార్గమును తెరచుచున్నాడు. ద్వితీయోపదేశకాండము 3:19-20 మోషే దీనిని వివరించుచున్న విధానమును వినండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. ఇజ్రాయేలీయులు దేవునికి నమ్మకస్తులుగా ఉంటే కనాను దేశములో దీర్ఘాయుష్యును ఆనందమును పొందుకునే అవకాశమును వారు కలిగియుంటారు. ఆదాము హవ్వలు జీవవృక్ష ప్రవేశమును కోల్పోయినట్లే మోషే దినములలో అక్కడ ఉన్న జీవ ఆశీర్వాదం యొక్క ముందు రుచిని పొందుకునే అవకాశమును దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చుచుండెను. ఈ జీవన అనుభవము క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము సంపూర్ణముగా పొందు నిత్య జీవితం వంటిది కాదు. అయినను క్రీస్తులో మనము పొందబోవుదానికి ఇది ఒక స్వల్ప ముందురుచిగా ఉన్నది. వాగ్దాన దేశములో దీర్ఘాయువు అను ఆశీర్వాదమును పొందుకునే అవకాశమును మోషే ఇజ్రాయేలుకు ప్రతిపాదించాడు. ఏదేను తోటలో ఆదాము హవ్వల వృత్తాంతము లోకములో పాపము యొక్క ఆరంభమును గూర్చిన కథనము మాత్రమే కాదని మనము చూశాము. ఏదేను మరియు కనానుకు మధ్య అనుబంధములను తెలుపుట ద్వారా మోషే ఇజ్రాయేలీయ పాఠకులకు తమ జీవితములను గూర్చి కూడా బోధించాడు. వారి కొరకు వాగ్దాన దేశము ఎంత అద్భుతముగా ఉండబోతుందో వారు నేర్చుకున్నారు. ఆదికాండము 2-3 యొక్క సాహిత్య నిర్మాణము మరియు వాస్తవిక అర్థమును మనము చూశాము కాబట్టి 3వ ప్రశ్నను అడుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ వాక్య భాగమును నేడు ఏ విధముగా అనువర్తించమని క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది. ఆదాము హవ్వలు చేసిన తప్పిదమ్ములను విసర్జించి కనానులోనికి ప్రవేశించుట ద్వారా పరదయస్సులోనికి తిరిగి వెళ్లమని తన ఇజ్రాయేలీయ పాఠకులను ప్రోత్సహించుటకు మోషే ఈ లేఖన భాగమును వ్రాశాడని స్పష్టమయ్యింది. అయితే ఇజ్రాయేలుకు ఇవ్వబడిన ఈ హెచ్చరికలు నేడు మనకు ఎలా ఉపయోగపడతాయి? సులభంగా చెబితే పరదయసులో నివసించు రక్షణను మరలా పొందుకొనుటకు ఆదాము యొక్క అడుగులను కనుగొని వాటిని తలకిందలు చేయునట్లు ఇజ్రాయేలును ప్రోత్సహించుటకు మోషే తోటలో పాపమును గూర్చిన వృత్తాంతమును ఉపయోగించినట్లే క్రీస్తులో రక్షణ కూడా పరదయసులోనికి తిరిగి వెలుటయే అని క్రొత్త నిబంధన రచయితలు బోధించారు. క్రీస్తు రాజ్యం యొక్క మూడు దశల మీద దృష్టిపెట్టుట ద్వారా క్రీస్తుకు అనుబంధములో క్రొత్త నిబంధన ఆదికాండము 2-3 అధ్యాయములను ఉపయోగించిన విధానమును చూద్దాము. క్రీస్తు యొక్క మొదటి రాకడలో రాజ్యం యొక్క ఆరంభమునకు ఈ వాక్యభాగము ఏ విధముగా అన్వయించబడుతుందో చూచుచూ మనము ఆరంభిద్దాము. తరువాత దేవుని రాజ్యము యొక్క కొనసాగింపులో నేడు అది మన జీవితాలతో ఎలా మాట్లాడుతుందో చూద్దాము. చివరిగా 2వ రాకడలో క్రీస్తు రాజ్యం యొక్క నెరవేర్పును గూర్చి మాట్లాడునప్పుడు క్రొత్త నిబంధన ఈ వాక్యభాగమును ఉపయోగిస్తుంది అని మనము చూద్దాము. రాజ్యము యొక్క ఆరంభమును మొదట చూద్దాము. లోకములోనికి క్రీస్తు తెచ్చు రక్షణను గూర్చి క్రొత్త నిబంధన ఒక విధముగా ఆయన యొక్క భూలోక పరిచర దృష్ట్యా మాట్లాడుతుంది. రాజ్యము యొక్క ఆరంభములో ఏదేను తోటలో ఆదాము హవ్వలు చేసిన దానిని క్రీస్తు కనుగొని తలకిందలు చేశాడు. ఆయన భూలోక పరిచర్యలో ఆదాము హవ్వలు విఫలమైన చోట క్రీస్తు దేవుని ఆజ్ఞలను నెరవేర్చాడు. మొదటిగా ఈ అంశము పౌలు పత్రికలలో ఎలా కనిపిస్తుందో మరియు 2వదిగా మత్తయి సువార్తలో ఇది ఎలా కనిపిస్తుందో చూచుట ద్వారా క్రొత్త నిబంధన బోధన యొక్క ఈ అంశమును మనము పరిశీలన చేద్దాము. పౌలు యొక్క దృక్పథముతో ఆరంభిద్దాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో పౌలు తన అభిప్రాయమును క్లుప్తముగా క్రోడీకరించాడు. అక్కడ అతడు ఇలా వ్రాశాడు, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను, ఆదాము రాబోవువానికి గురుతయ్యుండెను. ఆదాము రాబోవువానికి గురుతుగా ఉన్నాడని పౌలు చెప్పిన మాటలను గమనించండి. రాబోవువాడు క్రీస్తు అని రోమాపత్రిక 5వ అధ్యాయములోని మిగిలిన భాగము స్పష్టము చేస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 18-19 వచనములలో పౌలు ఈ అంశమును క్రోడీకరించిన విధానమును వినండి. కాబట్టి తీర్పు ఒక అపరాధమూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ పౌలు దీనిని ఎలా చెప్పాడో గమనించండి. ఆదాము చేసిన ఒక్క అపరాధము మనుష్యులందరి శిక్షావిధికి కారణమాయెను, కాని క్రీస్తు చేసిన ఒక్క నీతి కార్యము అనేకులను నీతిమంతులనుగా చేసెను. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆదాము అను ఒక్క పురుషుని అవిధేయత మనలను పాపులను చేసింది, కాని క్రీస్తు అను ఒక్క పురుషుని యొక్క విధేయత మనలను నీతిమంతులుగా చేసింది. ఈ బోధ అనేక మంది క్రైస్తవులకు సుపరిచితమే. ఆదికాండము 2-3 అధ్యాయములలో మోషే బోధించినట్లు ఆదాము ఒక పురుషుడే, కాని అతని క్రియలు అతనితో గుర్తించబడిన వారందరి మీదకి పరిణామాలను కొనితెచ్చాయి. ఆదాము చేసిన పాపము మానవాళి అంతటి మీదకి మరణమును కొనితెచ్చింది. ఎందుకంటే అతడు దేవుని ఎదుట మన నిబంధన ప్రతినిధిగా ఉన్నాడు. ఆదాము చేసిన పాపము కారణముగా మనమంతా దేవుని ఆశీర్వాదమును పరదయసు వెలుపల మరణమును శాపములో జన్మించాము. అయితే అదే సమయములో క్రీస్తు కూడా తన యందు విశ్వాసముంచు వారందరి కొరకు నిబంధన ప్రతినిధిగా ఉన్నాడని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అయితే ఆదాము యొక్క అవిధేయతకు భిన్నముగా దేవుని పట్ల క్రీస్తు చూపిన విధేయత ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరికీ నీతిని జీవమును తెస్తుంది. ఆదాము పాపమును గూర్చిన వృత్తాంతమును మన జీవితములకు అనువర్తించుకునుటను గూర్చి ఈ బోధన నుండి మనము ఒక ప్రాముఖ్యమైన విషయమును నేర్చుకుంటాము. పోగొట్టుకున్న పరదయసును మరలా పొందుకొనుటకు ఏకైక మార్గము క్రీస్తు యొక్క నీతిగల విధేయత మాత్రమే. దేవుని ఎదుట మన సొంత యోగ్యతలతో నిలువబడు వ్యక్తులముగా మనము రక్షణ పరదయసులోనికి చేరలేము. మనకంటే ముందు పరదయసులోనికి చేరుటకు ఒక పరిపూర్ణమైన ప్రతినిధి మనకు కావాలి, మరియు క్రీస్తు ఆ ప్రతినిధి. క్రీస్తు తండ్రికి సంపూర్ణముగా విధేయుడయ్యాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము నిత్య జీవమును రక్షణను పొందుకుంటాము. తన భూలోక పరిచర్యలో పరదేశిలోనికి ప్రవేశించు హక్కును యేసు సంపాదించుకున్నాడు. మరియు ఆయన యందు విశ్వాసముంచువారు మాత్రమే ఆయనతో కూడా ప్రవేశించగలరు. ఆదాము మరియు క్రీస్తు మధ్య పౌలు చూపిన అనుబంధము క్రొత్త నిబంధనలోని ఇతర రచయితలు కూడా చూపారు. మత్తయి వార్తలో ఈ అంశం ఏ విధముగా కనిపిస్తుందో చూద్దాము. మత్తయి వార్త 4:1-11 క్రీస్తు యొక్క శోధనను గూర్చి తాను వ్రాసిన కథనములో క్రీస్తు ఆదాము పాపమును తిరిగి కనుగొని తలకిందలు చేసిన విధానమును గూర్చి మత్తయి విశేషముగా ప్రస్తావించాడు. అనేక విధాలుగా క్రీస్తు శోధనను గూర్చిన వృత్తాంతము, తోటలో ఆదాము హవ్వల అనుభవమునకు ఆదాము హవ్వలను గూర్చి వ్రాయిచుండగా మోషే ఇజ్రాయేలీయుల ఎదుట ఉంచిన సవాలుకు సమాంతరతలను కలిగి ఉంది. మొదటి స్థానములో క్రీస్తు శోధనను అనుభవించిన స్థలము ఇజ్రాయేలీయులు మోషేను అనుసరించుచుండగా ఇజ్రాయేలు ఉండిన స్థలముతో అనుబంధము కలిగియున్నది. మత్తయి సువార్త 4:1 ప్రకారము దేవుడు ఇజ్రాయేలును అరణ్యములోనికి నడిపించిన విధముగానే యేస్సు ఆత్మ ద్వారా అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. ఇజ్రాయేలు యొక్క విధేయతను దేవుడు అరణ్యములో పరీక్షించాడు. మరియు క్రీస్తు కూడా అరణ్యములో పరీక్షించబడ్డాడు. రెండవదిగా, అరణ్యములో యేస్సు గడిపిన సమయము ఇజ్రాయేలు యొక్క అనుభవమునకు సమాంతరత కలిగియున్నది. ఇజ్రాయేలు 40 అరణ్యములో ఉన్న విధముగానే మత్తయి 4:2 ప్రకారం క్రీస్తు కూడా అరణ్యములో 40 ఉండెను. మూడవదిగా, క్రీస్తు అనుభవించిన శోధనలో ఆకలి ఒక ప్రాముఖ్యమైన లక్షణముగా ఉన్నది. మత్తయి సువార్త 4:3 రాయిని రొట్టిగా మార్చమని సాతాను క్రీస్తును శోధించాడు. క్రీస్తు శోధనలోని ఈ కోణము అరణ్యములో నీరు మరియు ఆహారము కొరకు ఇజ్రాయేలు ఎదుర్కొనిన శోధనను పోలియున్నది. 4వదిగా, తాను లేఖనములను ఉపయోగించిన విధానముల ద్వారా యేసు స్వయంగా తన అనుభవమును అరణ్యములో ఇజ్రాయేలు యొక్క శోధనతో అనుసంధానపరచాడు. మత్తయి సువార్త 4:4 యేసు ద్వితీయోపదేశకాండం 8:3 ఉల్లేఖించాడు. మత్తయి సువార్త 4:7 ఆయన ద్వితీయోపదేశకాండము 6:16 ఉల్లేఖించాడు. మరియు మత్తయి సువార్త 4:10 ద్వితీయోపదేశకాండము 6:13 సూచించాడు. ఈ పాత నిబంధన లేఖన భాగములు అరణ్యములో ఇజ్రాయేలు యొక్క పరీక్షను మోషే వివరించిన ద్వితీయోపదేశకాండములోని భాగముల నుండి ఉపయోగించబడినవి. ఈ లేఖన భాగములను ఉల్లేఖించుట ద్వారా యేసు సూటిగా తన శోధన అనుభవమును ఇజ్రాయేలు దేశం యొక్క పరీక్షతో అనుసంధానపరచాడు. కాబట్టి యేసు శోధనను గూర్చి మత్తయి ఇచ్చిన కథనము, ఆదికాండము 2-3 ద్వారా మోషే ఇజ్రాయేలుకి ఇచ్చిన వాస్తవిక సందేశమునకు అనుబంధము కలిగియున్నది. తన క్రియాశీల విధేయత ద్వారా ఆదాము మరియు ఇజ్రాయేలు ఇరువురు విఫలమైన చోట యేసు సఫలీకృతుడయ్యాడు. క్రీస్తు దేవుని ఆజ్ఞలకు నమ్మకస్తుడయ్యాడు. ఇందుమూలముగానే లూకాసు వార్త 23:43 కనిపించు ఆ సుపరిచితమైన మాటలను యేసు చెప్పాడు. కనాను అను పరదేశులోనికి ప్రవేశించుటకు ఇజ్రాయేలు అరణ్యములో శోధనలను ఎదుర్కొన్న విధముగానే లూకాసు వార్త 23:43 శిలువ మీద యేస్సు మారుమనసు పొందిన దొంగతో ఇలా సెలవిచ్చాడు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. తాను చూపిన నీతికి క్రీస్తు పొందిన ప్రతిఫలము పరదయస్సులో నిత్యజీవము. కాబట్టి ఆదాము హవ్వల శోధనను, అరణ్యములో ఇజ్రాయేలు యొక్క పరీక్షను కూడా క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క భూలోక పరిచర్యలో రాజ్యం యొక్క ఆరంభముతో అనుసంధానపరుస్తుంది అని మనము చూశాము. మొదటి ఆదాము విఫలమైన చోట విజయము పొందిన కడపటి ఆదాము క్రీస్తు. అంతేగాక ఇజ్రాయేలు యొక్క వైఫల్యమును తలకిందలు చేస్తూ క్రీస్తు అరణ్యములో శోధనను జయించాడు. మరియు ఈ కారణము చేత ఆయన నిత్య పరదయస్సులోనికి ప్రవేశించాడు. తోటలో ఆదాము హవ్వలను గూర్చి మోషే ఇచ్చిన కథనమును క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క మొదటి రాకడతో ఎలా అనుబంధపరుస్తుందో మనము చూశాము. కాబట్టి మన రెండవ విషయమును చూద్దాము. క్రొత్త నిబంధన ఈ నియమాలను రాజ్యం యొక్క కొనసాగింపునకు, అనగా మనము జీవించుచున్న ఈ సమయమునకు ఏ విధముగా అన్వయిస్తుంది. క్రొత్త నిబంధనలోని అనేక వాక్యభాగములు ఈ విషయములో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కాని మనము రెంటిని మాత్రమే చూద్దాము. మొదట ఆదికాండములోని ఈ అధ్యాయముల మీద పౌలు యొక్క దృష్టి, మరియు రెండవది ఈ విషయములను గూర్చి యాకోబు వ్రాసిన విధానము. మొదటిగా రెండవ కొరింది పత్రిక 11:3 పౌలు యొక్క మాటలను చూద్దాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులును చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు ఈ అధ్యాయములో కొనసాగుచుండగా కొరింథీయులు వేరొక సువార్త వైపుకు తిరుగుతారేమోనని తాను భయపడుచున్నట్లు అతడు వివరించాడు. అత్యంత ఘోరమైన స్వామిద్రోహమును, అనగా క్రీస్తు యొక్క నిజమైన సువార్త నుండి వెనుదిరుగుటను గూర్చి హెచ్చరించుటకు పౌలు హవ్వ యొక్క అభావార్థక ఉదాహరణను ప్రస్తావించాడు. వాగ్దాన దేశము వైపుకు నమ్మకముగా వెళ్ళునట్లు ఇజ్రాయేలును హెచ్చరించుటకు మోషే హవ్వ యొక్క శోధన వృత్తాంతమును ఉపయోగించినట్లే క్రీస్తును అనుసరించువారు కలిగియుండవలసిన కనీస స్వామిభక్తిని గూర్చి తన దినములలోని విశ్వాసులను హెచ్చరించుటకు పౌలు ఈ వృత్తాంతమును ఉపయోగించాడు. రాజ్యం యొక్క కొనసాగింపులో దృశ్యమైన సంఘములోని అనేక మంది సువార్త యొక్క ముఖ్య సత్యముల నుండి దారిమల్లు అపాయము ఎదుర్కొంటారు. సంఘము ఇట్టి మతభ్రష్టత్వము నుండి భద్రపరచబడాలి. ఎందుకంటే దీని యొక్క పరిణామాలు ఆదాము హవ్వలు ఎదుర్కొన్న పరిణామాలనే పోలియుంటాయి. క్రైస్తవ జీవితములో శోధనలు మరియు పరీక్షలను గూర్చి వివరించినప్పుడు యాకోబు కూడా పౌలు వంటి అభిప్రాయమునే వెల్లడి చేశాడు. యాకోబు పత్రిక 12:12-15 మనం ఈ మాటలను చదువుతాము. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు ఆదికాండము 2-3 ప్రస్తావించాడని స్పష్టముగా ఉంది. 1:14 పాపమునకు మూలము మానవుని యొక్క దురాశ అని అతడు తెలియపరచాడు. మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము కొరకు హవ్వ కలిగియుండిన ఆశ ఆమె పాపము చేయునట్లు పురికొల్పింది. 2, శోధనను సహించువాడు జీవకిరీటమును పొందుతాడు అని యాకోబు వివరించాడు. భిన్నముగా పాపము మరణమును కనును అని చెబుతున్నాడు. ఇక్కడ జీవమరణములకు మధ్య ఉన్న వ్యత్యాసము ఆదాము హవ్వల వృత్తాంతములో జీవమరణముల మధ్య ఉన్న వ్యత్యాసమును పోలియున్నది. అరణ్యములో శోధనలు ఎదురైనప్పుడు ఆదాము హవ్వల శోధనను ప్రస్తావిస్తూ మోషే నమ్మకముగా ఉండునట్లు ఇజ్రాయేలును ప్రోత్సహించినట్లే రాజ్యం యొక్క కొనసాగింపులో ఎదుర్కొను శోధనల మధ్య నమ్మకముగా ఉండమని పౌలు యాకోబులు మనలను ప్రోత్సహించుచున్నారు. క్రైస్తవ జీవితములో పరీక్షలు మన నిజమైన స్వభావమును బయలుపరుస్తాయి మరియు మనలను నిత్య జీవము కొరకు సిద్ధపరుస్తాయి. దేవుని కృప ద్వారా క్రీస్తుకు నమ్మకముగా ఉండుటకు మనము చేయగలిగినదంతా చేయాలి. తద్వారా పరదయస్సులో నిత్య జీవమును బహుమానమును మనము పొందుకుంటాము. తోటలో ఆదాము హవ్వల వృత్తాంతమును క్రొత్త నిబంధన రాజ్యం యొక్క ఆరంభము మరియు కొనసాగింపుకు ఏ విధముగా అన్వయిస్తుందో చూశాము. కాబట్టి ఇప్పుడు మన ధ్యాసను అంతిమ దశ అయిన 2వ రాకడలో క్రీస్తులో రక్షణ యొక్క నెరవేర్పు వైపుకు మళ్లించాలి. ఈ అంశము కూడా క్రొత్త నిబంధనలో అనేక చోట్ల కనిపిస్తుంది. కాని మనము 2 వాక్యభాగములు మాత్రమే చూద్దాము. రోమాపత్రికలో 1 ప్రకటన గ్రంథములో 1. మొదటిగా తాను వారికి వ్రాసిన పత్రిక యొక్క ముగింపులో పౌలు రోమాపట్టణములో ఉన్న విశ్వాసులకు నిరీక్షణను ఇచ్చిన విధానమును వినండి. రోమాపత్రిక 16:20 అతడు ఈ మాటలను వ్రాశాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఈ మాటలలో క్రీస్తు యొక్క 2వ రాకడలో వారు కలిగియున్న గొప్ప నిరీక్షణను గూర్చి రోమాపట్టణ క్రైస్తవులకు పౌలు జ్ఞాపకము చేశాడు. కాని ఆదికాండము 3వ అధ్యాయములో ఉన్న రక్షణ వాగ్దానమును ప్రస్తావిస్తూ అతడు ఈ విధముగా చేశాడు. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూసినట్లు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో ఒక దినమున హవ్వసంతతి అనగా మానవజాతి సర్పము యొక్క సంతతి తలను చితకదొరుకుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఈ లేఖన భాగములో క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సాతాను క్రైస్తవుల యొక్క కాళ్ల క్రింద చితకదొక్కబడతాడని పౌలు తెలిపాడు. క్రీస్తు స్వయంగా సాతానును మరియు మన బలమైన శత్రువైన మరణమును నాశనము చేస్తాడు. తరువాత మనము క్రీస్తుతో కలిసి విజయములోను మహిమలోను పరిపాలిస్తాము. క్రొత్త నిబంధనలో ఆదికాండము 2, 3 అధ్యాయములలోని అంశములు రాజ్యము యొక్క నెరవేర్పుతో అనుసంధానపరచబడిన మరియొక స్థలము ప్రకటన గ్రంథము. ఈ పుస్తకములో జీవవృక్షమును గూర్చి యోహాను అనేకసార్లు ప్రస్తావించాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో యోహాను దీనిని గూర్చి వ్రాసిన విధానమును వినండి. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆదికాండము 3వ అధ్యాయమునకు ఇవ్వబడిన ఆపాదన ఇక్కడ స్పష్టముగా ఉంది. వారు జీవవృక్ష ఫలమును తినకుండా ఉండడానికే ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుండి బహిష్కరించబడ్డారు. అయినను క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు తన ప్రజలకు దేవుడు జీవవృక్ష ఫలములను తినే అవకాశమును ఇస్తాడు. ఈ వృక్షము ఎక్కడ ఉన్నదో కూడా ఒకసారి గమనించండి. దేవుని పరదయస్సులో అని యోహాను చాలా స్పష్టముగా చెబుతున్నాడు. కనానులో దీర్ఘాయువు ఉన్నది కాబట్టి మోషే ఇజ్రాయేలును దానిలోనికి ప్రవేశించమని పిలిచినట్లే క్రైస్తవులకు మరి గొప్పదైన మరింత సంపూర్ణముగా పునరుద్ధరించబడిన పరదయస్సులోనికి ప్రవేశించు నిరీక్షణ ఇవ్వబడింది. 3వ స్థానములో ఆ వృక్షము నుండి భుజించువారి యొక్క గుర్తింపు విషయములో కూడా మనము ఆదికాండముతో మరొక అనుబంధమును చూస్తాము. జయించువానికి ఆ హక్కు ఇవ్వబడుతుంది అని యోహాను చెబుతున్నాడు. దేవునికి నమ్మకస్తులుగా ఉండినట్లు ఇజ్రాయేలును ప్రోత్సహించుటకు మోషే జీవవృక్షమును గూర్చి మాట్లాడినట్లే నమ్మకముగా ఉండి పాపమును జయించినవాడు మాత్రమే జీవవృక్ష ఫలమును భుజిస్తాడని యోహాను వివరించాడు. చివరిగా మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములను చూడాలి. యోహాను ఒక నూతన లోకము కొరకు ఎదురుచూచుచుండగా అతడు చూసినది ఇదే. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. క్రొత్త నిబంధన యొక్క దృష్టికోణము చాలా స్పష్టముగా ఉంది. క్రీస్తు తన రాజ్యం యొక్క నెరవేర్పులో తిరిగి వచ్చినప్పుడు క్రీస్తును నమ్మిన వారు ఏదేనులోని పరదయస్సులోనికి ప్రవేశిస్తారు. సాతాను మన కాళ్ల క్రింద త్రొక్కబడును మరియు మనము జీవవృక్ష ఫలమును భుజించి దేవుని యొక్క నూతన సృష్టిలో నిత్యము నివాసముంటాము. ఇజ్రాయేలీయులు వాగ్దాన భూమి వైపుకు ప్రయాణించుచుండగా వారికి సహాయము చేయుటకు మోషే ఆదాము హవ్వలను గూర్చి వ్రాశాడని ఈ పాఠములో మనము చూశాము. ఏదేను తోటలోని సన్నివేశములను కనుగొని తలక్రిందలు చేయమని అతడు దేశమునకు పిలుపునిచ్చాడు. అనేక విధాలుగా ఈ వాక్యభాగములోని సందేశము నేటికాలములో నివసిస్తున్న మనకు కూడా పోలికలు కలిగియున్నది. వాగ్దాన దేశము వైపుకు ప్రయాణము చేయమని మోషే ఇజ్రాయేలుకు ఇచ్చిన పిలుపుని విని మనము ఆదాము హవ్వల అడుగులను కనుగొని వాటిని ఎలా తలకిందలు చేయాలో చూడవచ్చు. క్రీస్తును నమ్మి ఆయనకు నమ్మకస్తులుగా ఉండుట ద్వారా పోగొట్టుకుని తిరిగి పొందుకున్న పరదయసు యొక్క రక్షణను మనము కనుగొనవచ్చు.